హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీ వాల్మీకి రామాయణం చర్చలోకి. సో మనము చర్చ ఆరంభించకన్నా ముందు ఈరోజు మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణీ నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణీ. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే భలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో మనం ఇప్పటివరకు రామాయణంలో ఎక్కడి వరకు చర్చించుకున్నాము అంటే, ఇప్పుడు లాస్ట్ క్లాస్లో మనము రాముడు ఆవిర్భావ లీల చూసాము. తద్వారా ఆయన శిక్షణ పొందుతూ పెద్దగా కూడా అయ్యాడు. ఇప్పుడు ఆయన యవ్వన వయస్సుకు రాబోతున్నాడు, 16 ఏళ్ళ వయస్సు. సో ఆ సమయంలో అక్కడికి చేరుకున్నది ఎవరు అంటే విశ్వామిత్రముని. అయోధ్యకు వచ్చారు. అప్పుడు దశరథ మహారాజు తన మంత్రులతో రామచంద్రుడికి ఇంకా మిగతా ఆయన తమ్ముళ్ళకి ఎలా ఎవరితో సరైన జోడి వివాహం చేయడం అనే విషయాలు చర్చించుకుంటున్నప్పుడు విశ్వామిత్ర వచ్చి ఆయన కోరుతాడు, రాముణ్ణి నాతో పంపించండి, నేను యజ్ఞం చేస్తుంటే అక్కడ కొన్ని రాక్షసులు వచ్చి నన్ను అక్కడ వేధిస్తున్నాయి, యజ్ఞాన్ని భంగం చేస్తున్నాయి. సో నా యజ్ఞం సరిగ్గా మానవ కళ్యాణం కోసం, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం నేను చేసే యజ్ఞం సఫలం అవ్వాలి అంటే మీరు శ్రీరాముణ్ణి నాతో పంపించాలి అని కోరగా, ముందు దశరథుడు తెలియక, అవును నేను మీరు ఏది మీరు అడిగితే మిమ్మల్ని సంతృప్తిపరచడానికి మీ సేవకు నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఏది అడిగితే నేను తీరుస్తాను మీ కోరిక అని చెప్పిన అతను ఈ కోరిక ఈ మనవి విన్న తరువాత దశరథుడు అక్కడే మూర్ఛితుడై పడిపోతాడు. అవునా? తర్వాత ఇంకా మళ్ళీ లేచిన తర్వాత ఆయన చెప్తాడు, నాకు ప్రాణం కన్నా ఎక్కువ రాముడు, నేను అతన్ని ఒంటరిగా పంపించలేను, అతను పసివాడు, ఇంకా యుద్ధంలో ఏమాత్రం రాక్షసులతో యుద్ధం చేసే ఏమాత్రం అనుభవం లేదు, కనుక ఆ రాక్షసులతో కావాలంటే యుద్ధం చేయడానికి నేను వస్తాను, నాతో మొత్తం సైన్యం వస్తుంది, రాముడితో పాటు మీరు కావాలంటే నన్ను కూడా ఇంకా సైన్యాన్ని కూడా తీసుకెళ్ళండి, మేము అందరం కలిసి రక్షిస్తాము, కానీ రాముడిని ఒంటరిగా నేను పంపించలేను అని చెప్తాడనమాట. తర్వాత మరి ఏం జరిగింది? తప్పకుండా విశ్వామిత్రుడు దీనికి కోపితుడవుతాడు. అదే ఈరోజు చూద్దాం. మరి అలా అయిన తర్వాత విశ్వామిత్రుడు మరి ఎలా శాంతపరిచి ఎలా మరి రాముడు వెళ్ళాడు మరి విశ్వామిత్రుడితో పాటు, తద్వారా దాని తర్వాత ఏం జరిగింది అనే విషయం ఈరోజు చర్చించుకుందామంట. సో ఈరోజు మనం 21వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాము. సో అలా దశరథుడి యొక్క నిరాకారం అంటే నేను నేను పంపించను రాముణ్ణి అని వాక్యాలు విన్నా ఇంకా ఈ విశ్వామిత్రుడికి ఎంతో కోపం వచ్చేసింది. ఎంతో కోపం వచ్చిన ఆ విశ్వామిత్రుడు ఇప్పుడు ఏమన్నాడంటే, పూర్వమర్థం ప్రతిశ్రుత్య ప్రతిజ్ఞాం హాతుమిచ్చసి, ముందు మాట ఇచ్చావు ఇప్పుడు మాట తప్పుతున్నావు. రాఘవానామయుక్తోయం కులస్యాస్య విపర్యయః, నువ్వు రఘువంశానికి చెందినవాడివి, ఇలా మాట తప్పడం అనేది రఘువంశంలో లేదు, అయినా నువ్వు మాట తప్పుతున్నావు, ఇచ్చిన మాట తప్పుతున్నావు. మిథ్యా ప్రతిజ్ఞ కకుత్స్థా సుఖీ భవ సబంధవ సబాంధవ. సరే, నువ్వు ఇలాంటి మిథ్యా ప్రతిజ్ఞ అంటే నువ్వు ఇలా అబద్ధపు మాటలు మిథ్యా వాక్యాలు చేసావు నాతో, సరే నువ్వు సుఖంగా నీ బంధువులతో నివసించు నీ రాజమహల్లో అనేసి ఇప్పుడు నేను తిరిగి వెళ్ళిపోతాను, వచ్చిందారనే నేను వెళ్ళిపోతాను అనేసి ఇక్కడ విశ్వామిత్రుడు వ్యక్తం చేయగా ఎంతో కోపంతో, అంటే ఇక్కడ నువ్వు సుఖంగా ఉండు, నేను వెళ్ళిపోతాను, నా నీ యొక్క సహాయం నాకేం అవసరం లేదు అన్నట్టుగా ఇప్పుడు విశ్వామిత్రుడు వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన కోపంతో ఉన్నాడు ఇప్పుడు. అంటే ఇప్పుడు అక్కడ ఆయన ఆశీర్వాదం ఇవ్వట్లేదు ఆయనకి, దశరథుడికి. ఆయన కోపంతో ఆయన దశరథుడు అంటున్నాడు, అంటే చెప్పాలంటే ఒక సెటైర్గా అంటున్నారు అనమాట. సరే నువ్వు ఎలా సుఖంగా ఉండు మరి ఇంక ఇలాగే, నేను మాత్రం వెళ్ళిపోతాను వచ్చిన దారిలో అని. సో ఇది మొత్తం పృథివంతా కంపించిపోయిందంట ఆయన కోపానికి విశ్వామిత్రమునికి. దేవతలు కూడా భయపడ్డారంట, ఎందుకంటే విశ్వామిత్రముని ఆయన ఎంతో పెద్ద తపస్వి, ఎంతో శక్తి ఉన్న తపస్వి. ఒకసారి ఆయన ఒక కొత్త గ్రహాన్ని సృష్టించేశాడు, స్వర్గానికి సమానంగా ఒక గ్రహాన్ని. సో ఆయన ఒక్కొక్కసారి అలా ఏవైనా పెద్ద పెద్ద పనులు చేసేవచ్చు, తద్వారా మొత్తం ముల్లోకాల్లోనే కొంచెం ఏదైనా ఒక రకమైన అలజడి ఉత్పాతం అనేది సృష్టి కూడా కావచ్చు అనమాట. అందుకనే అందరూ దేవతలందరూ కూడా గుర్తుకు చేసుకుని విశ్వామిత్రుడి యొక్క తపోబలాన్ని వారు కొంచెం కంపించిపోయి భయపడిపోయారనమాట. అప్పుడు వెంటనే అలాంటి సమయంలో ఇలా విశ్వామిత్రుడు కోపంగా ఇప్పుడు వెళ్ళిపోబోతున్నాడు అసంతృప్తితో అనే విషయాన్ని అర్థం చేసుకొని, అది ఎంత తీవ్రమైన సమస్యో, అది ఎంత ఎలాంటి ఉత్కంఠమైన పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే వశిష్ఠుల వారు దశరథ మహారాజుకి ఎవరైతే ఆయన విశిష్టుల వారు చాలా తెలివైన వారు, ఇంకా విశ్వామిత్రుడి గురించి సంపూర్ణంగా తెలిసిన వ్యక్తి వశిష్ఠులు. సో ఆయన వెంటనే ఆ యొక్క మొత్తం విషయాన్ని అర్థం చేసుకొని ఇలా దశరథ మహారాజుతో అంటున్నారు, ఏమని, మీరు ఇక్ష్వాకు వంశంలో జన్మించారు, ఇక్ష్వాకు వంశంలో వచ్చిన వారు ఆడిన మాట ఇచ్చిన మాట తప్పరు, ఇంకా ఇలా బ్రాహ్మణులు ఋషులు మునులకు వచ్చినప్పుడు వాళ్ళకు మాట ఇచ్చి తప్పడం అనేది అధర్మం క్షత్రియులకి, మీరు ఇలా అధర్మ పథాన్ని మీరు పాటించాలని కోరుకుంటున్నారు, ఇది మీకు ధర్మం కాదు రాజుగా, కనుక మీరు మీ యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలి ఒక క్షత్రియుడిగా, ఒక రాజుగా, ఒక రఘువంశం రఘుకులం యొక్క ప్రతిష్టను మీరు నిలబెట్టాలి. అంతేకాకుండా మీరు ఇలాంటి అధర్మిక కార్యం చేయడం వలన ఏమవుతుంది అంటే, మీరు ఎంతో పుణ్యాన్ని సమకూర్చుకున్నారే, ఎన్నో రకాల అశ్వమేధ యజ్ఞం ఇంకా ఎన్నో రకాల యజ్ఞాలు చేసి, అంతేకాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి, అంటే మీరు ప్రజల కోసం ఎన్నో రకరకాల బావులు తవ్వడం, నీటి సదుపాయం చేయడం, ఇలాంటి ఎన్నో రకాల సామాజిక కార్యక్రమాలు చేసి ఎన్ని రకాల ఎంత పుణ్యం సంపాదించుకున్నారో అంతా మట్టిలో కలిసిపోతుంది, కనుక మీరు ఇలా చేయడం సరికాదు అని ఆయనకు ధర్మానుసారంగా కూడా చెప్తారు. తర్వాత ఇప్పుడు అసలు సంగతి ఏంటి, అసలు రాముడు శక్తి ఏంటి, విశ్వామిత్రుడి గొప్పతనం ఏంటి అనేది కూడా వశిష్ఠులు వారు దశరథుడికి వర్ణిస్తారనమాట. ఏమంటున్నారంటే, రాముడిని ఏ రాక్షసుడు ఏమీ చేయలేరు. ఎందుకు అంటే ఆయన సమర్థుడు, అంతేకాకుండా ఆయన ఎవరి సంరక్షణలో ఉన్నాడు, విశ్వామిత్రుడి యొక్క సంరక్షణలో. ఆయన ఎంతో శక్తిశాలి. ఎలాగైతే ఒక అమృతం మన దేవతాలోకంలో అమృతం ఒక నిప్పు ఒక సర్కిల్ అంతా చుట్టూ నిప్పు ఉంటుంది, అగ్నితో అది రక్షించబడుతుంది. అలాగే రాముడు ఈ యొక్క విశ్వామిత్రుడి ద్వారా ఎల్లప్పుడూ రక్షించబడతారు, కాబట్టి మీరు బెంగపడాల్సిన అవసరమే లేదు రాముడి కొరకు అని కూడా చెప్తున్నారనమాట. ఇంకేం చెప్తున్నారంటే, ఈ యొక్క విశ్వామిత్రుడు ఆయన ధర్మానికే స్వరూపం, అంతేకాకుండా ఎంతో శక్తివంతుడు విశ్వామిత్రుడు. ఆయన ఎంతో తెలివి ఉంది ఆయనకి, అంతేకాకుండా ఎంతో తపోబలం తపోశక్తి ఉంది. అలాగే కాకుండా ఆయనకు అన్ని రకాల శాస్త్ర అన్ని విద్యలు తెలుసు, అన్ని శాస్త్రాలు దివ్య శాస్త్రాలు కూడా అతని దగ్గర ఉన్నాయి. మొత్తం ముల్లోకాల్లో ఎవరి దగ్గర లేని అటువంటి దివ్యాస్త్రాలు విశ్వామిత్రుడి సొంతం. సో అందుకనే అతను అతన్ని ఎవ్వరూ ఏ రాక్షసుడు అసురుడు కూడా ఏమి చేయలేడు. సో ఏ రాక్షసులు గంధర్వులు కిన్నరులు దేవతలు దానవుల దగ్గర లేని అస్త్రశస్త్రాలు కూడా దివ్యాస్త్రాలు కూడా విశ్వామిత్రుడి దగ్గర ఉన్నాయి. కనుక ఇప్పుడు మరి అడుగుతున్న సందేహం రావచ్చు దశరథుడికి, విశ్వామిత్రుడి దగ్గర అన్ని దివ్యాస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి, లేకపోతే ఎవరి దగ్గర లేని అస్త్రాలు ఆయన దగ్గర ఎక్కడున్నాయి అని అనుకోవచ్చు. కనుక ఆయనకు ఇంకా దానికి ఒక ఆయన ఎందుకు ఎక్కడి నుంచి ఆయనకి విశ్వామిత్రుడి దగ్గరికి అస్త్రాలు వచ్చాయనే విషయం కూడా దశరథ మహారాజుకి చెప్తున్నారు అనమాట. ఏమని, ఈ యొక్క అస్త్రాలు, ఈ యొక్క ప్రతి ఒక్క అస్త్రానికి కూడా ఒక దేవత ఉంటారనమాట, ఆ అస్త్రానికి అధిపతి. సో ఆ ప్రజాపతి కృషాశ్వ యొక్క సంతానం పుత్రులు అందరూ వీటి యొక్క అస్త్రాలకు అధిపతులు. సో వీళ్ళందరూ కూడా ఎంతో ధార్మికమైన వాళ్ళనమాట. సో ఎప్పుడైతే విశ్వామిత్రుడు తన రాజ్యాన్ని ఏలుతున్నాడో ధర్మానుసారంగా, అప్పుడు శివుడు ఆయనకి ఇవన్నీ అస్త్రాలు బహుమతిగా ఇచ్చాడు. ఎందుకంటే ఈయన ఎంతో బాగా ధర్మాన్ని అనుసరిస్తున్నాడు అనేసి. ఇలాంటి అస్త్రాలు ఓన్లీ ఎవరు అధర్మాన్ని పాటించే వారి దగ్గర పోవు, వారి దగ్గర వాళ్ళు దాన్ని ఉపయోగించలేరు. అందుకని అలాంటి అస్త్రాలు ఇక్కడ విశ్వామిత్రుడి దగ్గర ఉన్నాయి. ఎవరు ఈ కృషాశ్వ పుత్రులు వీళ్ళు ఎవరు అంటే, వీళ్ళందరూ కూడా ప్రజాపతి దక్ష యొక్క కుమార్తెల యొక్క సంతానం అన్నమాట. ఇద్దరు కుమార్తెల ద్వారా వచ్చిన సంతానం వీళ్ళందరూ ఈ యొక్క ఆయుధాలకి అంటే అస్త్రాలకి అధిష్ట దేవతలు అన్నమాట. సో వీళ్ళు ఎక్కడున్నా సరే ఈ అస్త్రాల ద్వారా తప్పకుండా విజయాన్ని సాధించి పెడతారు. సో ఎవరు వాళ్ళిద్దరు కుమార్తెలు, వాళ్ళ పేర్లు ఏంటంటే కూడా ఇక్కడ ఇచ్చారు, జయ అండ్ సుప్రభ. జయ మరియు సుప్రభ, జయ మరియు సుప్రభ అనే ఇద్దరు కుమార్తెలు దక్ష ప్రజాపతికి. వాళ్ళిద్దరూ కూడా 100 మంది దేవత అధిపతులను, ఈ యొక్క అస్త్రాలకి అధిపతులైన 100 మందిని వాళ్ళు జన్మనిచ్చారు వాళ్ళందరికీ. వీళ్ళందరూ రకరకాల అస్త్రశస్త్రాలు అన్నమాట. ఈ యొక్క యుద్ధంలో ఏ అసురుల్ని దానవుల్ని ఎట్ట శక్తివంతులనైనా సంహరించే సామర్థ్యం ఉన్న అస్త్రశస్త్రాల ఉన్న అధిపతుల్ని వాళ్ళు జన్మనిచ్చారు. ఎవరు ఎంతమందిని ఇచ్చారంటే, జయ 50 మందిని మరియు సుప్రభ కూడా 50 మందిని జన్మించారంటే. సుప్రభ యొక్క పుత్రుల పేర్లు సంహారాస్ అంట. సో వీరు ఎంతో శక్తివంతమైన అసురుల్ని కూడా చంపగలరు. సో అంత అటువంటి శక్తివంతమైన అస్త్రశస్త్రాలు విశ్వామిత్రుడి సొంతం. అంతేకాకుండా ఆయనకు మొత్తం వేదిక ధర్మం కూడా ఆయనకు తెలుసు. కనుక ఆ యొక్క అస్త్రశస్త్రాన్ని ఎలా ఉపయోగించాలో ఆయనకు సంపూర్ణ జ్ఞానం ఉన్న వ్యక్తి. కనుక మీరు రఘువంశానికి చెందిన రాజు అయ్యుండి ఈ మాత్రం మీకు తెలిసే ఉండాలి, ఆయన ఎంత గొప్ప ఋషి మునియో. వారికి వాళ్ళు విశ్వామిత్రుడు త్రికాలజ్ఞుడు, ఆయనకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా తెలుసు అటువంటి వ్యక్తి. సో అతనితో మీరు రాముణ్ణి పంపించడానికి వెనకాడకూడదు. ఎంతో శక్తివంతుడైన విశ్వామిత్రుడి సంరక్షణలో తప్పకుండా రాముడికి మేలే జరుగుతుంది, ఆయనకి ఏమాత్రం హాని జరగదు. కనుక ఈ విశ్వామిత్రుడికే చాలా శక్తి సామర్థ్యం ఉంది, ఆయన ఒక్కడే రాక్షసులందరినీ సంహరించగలడు. ఎందుకంటే అతను యుద్ధంలో ప్రవేశిస్తే ఇంద్రుడు కూడా భయపడిపోతాడు, అంత శక్తి సామర్థ్యం ఉంది. కానీ రాముడికి మేలు చేయాలనే ఉద్దేశంతో, నీ కుమారుడికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కోరికను కోరారు మీతో. సో ఇది మీరు అదృష్టంగా భావించి తప్పకుండా ఈ విశ్వామిత్రుడితో మీరు రాముడిని పంపించాలని వశిష్ఠులు వారు సూచించారన్నమాట దశరథ మహారాజుకి. ఇలా వశిష్ఠులు వారు ఈ మాటల్ని విన్న తర్వాత ఇంకా దశరథ మహారాజుకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన ప్రాణాలు మళ్ళీ తిరిగి వచ్చిన వ్యక్తిగా, జీవితం వచ్చేసిన విత్తగా ఇంకా ఆనందం సంతోషంతో కొంచెం ఆయనకి ఇప్పుడు జ్ఞానోదయం అయిందనమాట. తద్వారా ఆయన ముఖంలో కూడా కొంచెం వెలుగు కనిపిస్తుంది అనమాట, ఆశ వెలుగు. తద్వారా ఆయన తప్పకుండా నేను రాముణ్ణి ఈ యొక్క విశ్వామిత్రుడిని పంపించడానికి అంగీకరిస్తున్నాను అని అంగీకరించి అలా విశ్వామిత్రుని సంతృప్తిపరిచి శాంతపరిచి వశిష్ఠులు వారు దశరథు వారు ఇద్దరు కలిసి రాముడు ఇంకా లక్ష్మణుడు ఇద్దరు పిలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మణుడు ఎప్పుడు రాముడిని వదిలి ఒక క్షణం కూడా ఉండలేడు. కనుక రామ లక్ష్మణులు ఇద్దరిని పిలుస్తారు, ఇద్దరిని విశ్వామిత్రుడితో పంపిస్తారన్నమాట. ఎంతో ఎలా పంపిస్తున్నారనే విషయాన్ని కూడా ఇక్కడ ఇచ్చారనమాట. వాళ్ళిద్దరిని పిలుస్తారు, తర్వాత వాళ్ళిద్దరికి ఆశీర్వాదం ఇస్తారు దశరథ మహారాజు, కౌశల్యాదేవి. సో కౌశల్య ఇంకా దశరథులు ఇద్దరూ రకరకాల అంటే మంచి మంగళమయ ఈ యొక్క మంత్రాలని చదువుతూ ఇంకా ఇద్దరు ఆశీర్వాద వచనాలు ఇచ్చి దశరథ మహారాజు ఇంకా కౌశల్యాదేవి ఇంకా వైశిష్ఠుల వారు కూడా ఎన్నో వేదిక మంత్రాలని చదువుతారంట శుభం మంగళం ప్రసాదించడానికి. తద్వారా విశ్వామిత్రుడితో పాటు రామలక్ష్మణులు ఇద్దరు బయలుదేరతారు. అప్పుడు ఆ దేవతలు కూడా ఎంతో భయపడ్డ దేవతలు కూడా వాళ్ళు కూడా ఆనందంతో వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తారు, హర్షాన్ని వ్యక్తం చేస్తారనమాట. తద్వారా అలా బయలుదేరుతున్న సమయంలో అన్ని రకాల అస్త్రాలు వాణిజ్యాలు వాయిస్తున్నారు. పైనుంచి దేవతలు కూడా పుష్పవర్షం కురిపిస్తున్నారు. ఆ విధంగా అలా అందరూ వాణిజ్యాలు వాయిస్తున్నట్టు పైనుంచి పుష్పవర్షం కురుస్తుంది దేవతల నుంచి. అలాంటి మంచి వాతావరణంలో విశ్వామిత్రుడితో పాటు రాముడు, విశ్వామిత్రుడు ముందు వెళ్తున్నాడు, ఆయన వెనకాల రాముడు, ఆయన వెనకాల లక్ష్మణుడు, ఇలా ముగ్గురు వెళ్తున్నారు. సో మీరు ఊహించుకోవచ్చు. సో ఇప్పుడు విశ్వామిత్రుడు అలా ముందుకు తీసుకువెళ్తున్నారు ఇద్దరిని. సో ఇప్పుడు వీళ్ళు రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా ధనుష్యు, ఇంకా బాణాలు, వాళ్ళ యొక్క బాణాలు ఇక్కడ కువర్ అంటారు దాన్ని, తో బాణాలు కూడా పెట్టుకొని వెళ్తున్నారనమాట పట్టుకొని చేతిలో. సో అలా వెళ్తున్నప్పుడు ఎంతో ఆకర్షణీయంగా దృశ్యం కనిపిస్తుందంట. సో ఆ విధంగా ఒక యోజన ఇంకా సగం, 1.5 యోజన, 1.5 యోజన వరకు అలా వాళ్ళు నడుచుకుంటూ ప్రయాణిస్తూ వెళ్ళారు. దాని తర్వాత విశ్వామిత్రుడు ఆలోచించాడు, ఇలా రాముడికి ఇప్పుడు ఆకలి అవ్వచ్చు వీళ్ళిద్దరికీ, మరి ఇంతసేపు నడిచారు కనుక. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, వెంటనే ఆయన విశ్వామిత్రుడు అన్నాడు, ఓ రామా, నువ్వు యాచమనను అంటే ఆచమన చేసుకో నీరుతో ఇక్కడ, అంతే వెంటనే నేను మీకు ఇప్పుడు ఒక మంత్రాలని ప్రసాదిస్తాను. ఆ మంత్రాల పేరు ఏంటంటే బల అతి బల. ఈ మంత్రాలను మీరు స్వీకరించండి, ఇది వీటిని నేర్చుకోండి, తద్వారా మీరు ఎప్పుడు కూడా ఆకలి దాహం అనే ఈ యొక్క బాధకి లొంగనే నొంగరు. అంటే మీకు ఎప్పుడు ఆకలి దాహం అనేది అవ్వదు, దాహము ఆకలి అనేది అవ్వదు, మీరు ఎప్పుడు అది అంటే అలసిపోరు, మీరు ఎప్పుడు శక్తివంతులుగా ఉంటారు, మీరు ఇంకా ఎటువంటి రాక్షసులనైనా ఎదుర్కోవచ్చు, ఇంకా ఏ రాక్షసులు మిమ్మల్ని మీరు నిద్రలో ఉన్నా అప్రమత్తంగా ఉన్నా మిమ్మల్ని ఏమి చేయలేవు అలాంటి సమయంలో. సో అంతేకాకుండా ఈ యొక్క అతిబల యొక్క మంత్రాల ద్వారా మీకు ఎంతో శక్తి లభిస్తుంది, మీరు ఎంతో శక్తివంతులుగా అవుతారు, మిమ్మల్ని ముల్లోకాల్లో ఎవరు జయించలేరు అంత శక్తి మీకు లభిస్తుంది, కనుక మీరు బల అతిబల ఈ రెండింటిని మీరు స్వీకరించండి అనేసి ఆయన వారికి మంత్రాన్ని ఉచ్చారణ చేసి తద్వారా వాళ్ళకి ఆ మంత్రోపదేశం చేస్తారనమాట. అంతేకాకుండా మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి కూడా ఈ మంత్రాలు ఉపయోగపడతాయి మీకు అని కూడా ఆయనకు చెప్తారనమాట. బల చాతి బల చైవ సర్వ జ్ఞానస్య మాతరో. ఈ రెండు మంత్రాలు అన్ని జ్ఞానాకే అంత జ్ఞానం అంతా మీకు తెలుసుకుంటారు ఈ యొక్క మంత్రాల ద్వారా. ఈ మంత్రాల ద్వారా మీకు అన్ని జ్ఞానం, అన్ని విషయాల జ్ఞానం కూడా మీకు అర్థమైపోతుంది అని కూడా చెప్తున్నారనమాట. సో ఈ విధంగా మీరు ఈ మంత్రాన్ని జపించండి, మీకు ఎప్పుడు ఆకలి దాహమనే బాధ అనేది కలగకుండా ఉంటుంది అని. సో ఇంకా ఈ మంత్రాలు మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాయి, దీని ద్వారా మీరు ఇంకో ఎంతో శక్తివంతులే కాకుండా ప్రఖ్యాతి చాంచుతారు మొత్తం ముల్లాకాల్లో అని చెప్పేస్తున్నారనమాట. అంతేకాకుండా నువ్వు అంటే వీళ్ళకి చెప్తున్నారనమాట, ఈ రాముడికి చెప్తున్నారు, సో నువ్వు ఈ యొక్క మంత్రాల్ని బల అతిబల మంత్రాన్ని స్వీకరించడానికి సరైన యోగ్య వ్యక్తుడివి, ఎందుకంటే నీకు అన్ని లక్షణాలు ముందు నుంచే ఉన్నాయి, దీని ద్వారా వచ్చే లక్షణాలు అన్నీ కూడా నీకు ముందు నుంచే ఉన్నాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది తీసుకోవడం ద్వారా నీకు ఇంకా ఈ జ్ఞానం ఇంకా ఈ యొక్క ఉపయోగం ఎంతో మందికి ఉపయోగపడుతుంది, మొత్తం విశ్వవ్యాప్తంగా దీని యొక్క లాభం అనేది కలుగుతుంది నీకు ఇవ్వడం వల్ల, అందుకే నీకు నేను ఈ మంత్రాలు ఇస్తున్నాను అనేసి విశ్వామిత్రుడు చెప్తున్నాడు అన్నమాట. సో తద్వారా రాముడు ఆచమన చేసుకొని తర్వాత ఈ యొక్క రెండు మంత్రాలని కూడా వల అతిబల అనే మంత్రాలని స్వీకరించారనమాట. సో ఇంకా ఈ రెండు మంత్రాలని స్వీకరించిన తర్వాత ఇంకా ఆయన ఎంతో తేజస్వి ముఖంతో రాముడు ఇంకా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడంట. సో ఇంకా రాత్రికి అక్కడే సరయు నది ఒడ్డున వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సరయు నది ఒడ్డునే వారు ఒక దగ్గర విశ్రాంతి తీసుకున్నారన్నమాట రాత్రిపూట. సో ఈ విధంగా వారు ఇంక అక్కడే గడ్డి మీద గడ్డి పరుపు మీద నేల మీద అక్కడ పడుకున్నారనమాట. అలా ఉన్నప్పుడు కూడా ఈ విశ్వామిత్రుడితో పాటు ఎంతో మంచి మాటలు మాట్లాడుకుంటూ విశ్వామిత్రుడు ఎన్నో విషయాలు వాళ్ళకి చెప్తున్నారు. విశ్వామిత్రుడి దగ్గర నుంచి రాముడు లక్ష్మణులు ఇద్దరూ వాళ్ళు అలా ఎన్నో విషయాలు ఎన్నో కథలు వింటూ వాళ్ళు రాత్రి పడుకున్నారని చెప్పారు ఇక్కడ. ఇంకా దాని తర్వాత ఇప్పుడు సరయు నది ఒడ్డున వాళ్ళు పడుకొని లేశారు. అంటే రాత్రి అయిపోయింది, ఇంకా పొద్దున అవుతుంది. మబ్బు అంటే మబ్బులో ఇప్పుడు సూర్యోదయం అవ్వబోతుంది అన్నమాట. సూర్యోదయం అవ్వబోతుంది అప్పుడు విశ్వామిత్రుడు చూశారు ఇంకా రాముడు లక్ష్మణుడు పడుకో ఉన్నారు, నిద్రపోతున్నారు. ఇప్పుడు వారిని లేపడానికి మీ అందరికీ తెలిసిన ఎంతో ప్రఖ్యాతిగాంచిన శ్లోకం, కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఈ శ్లోకాన్ని మొట్టమొదటిసారి ఈ విశ్వామిత్రముని ఈ సమయంలోనే రాముడిని నిద్ర నుంచి లేపడానికి ఆయన ఈ మంత్రాన్ని అంటే ఈ విధంగా చదువుతాడనమాట, పాడతాడనమాట ఈ మంత్రాన్ని. సో ఇది మనకు తెలుసు సుప్రభాతం, వెంకటేశ్వర సుప్రభాతం. మీరు తిరుపతి బాలాజీ తిరుపతి టెంపుల్లో వెంకటేశ్వర స్వామి పొద్దున్నే ఆయన నిద్ర లేపడానికి కూడా ఈ సుప్రభాతం, అవునా, సుప్రభాతం పాడతారు. అందులో ఇది మొదటి శ్లోకం. దీని తర్వాత యాక్చువల్లీ ఇది ఇక్కడి నుంచి తీసుకున్నారు, శ్రీ వాల్మీకి రామాయణం నుంచి ఇక్కడి నుంచి ఈ శ్లోకాన్ని తీసుకొని ఇంకా శ్రీ వైష్ణవ ఆచార్యులు ఒకరు మిగతా అన్ని శ్లోకాలను కూడా కంపోజ్ చేశారనమాట. అదే సుప్రభాతం. ఇప్పుడు మనకి ఎలాగైతే పొద్దున మనకి ఇస్కాన్ టెంపుల్లో మంగళారతి సంసారధామ నల్లిదలో చేసుకుంటామో అలా వాళ్ళ ఆచార్యులు శ్రీ వైష్ణవ ఆచార్యులు ఈ శ్లోకం నుంచి తీసుకొని ఇదే ట్యూన్లో వాళ్ళు ఇంకా అన్ని మిగతా శ్లోకాలు కంపైల్ చేశారనమాట. సో ఈ ఫేమస్ శ్లోకం ఇక్కడే ఉంటుందన్నమాట రామాయణంలో, ఈ సందర్భంలోనే చెప్తారన్నమాట. దీని యొక్క అర్థం ఏంటో మనం చూద్దామంట. కౌసల్య సుప్రజ రామ పూర్వ. ఇప్పుడు ఏంటంటే కౌసల్య అంటే కౌసల్యాదేవి రాముడి యొక్క తల్లి పేరు. కౌసల్య సుప్రజ అంటే ఆయన సుప్రజ అంటే ఎంతో మంచి పుత్రుడు, ఆయన పేరు ఏంటి రామ, కౌసల్య సుప్రజ రామ. సో ఆయన ఏమంటాడో, కౌసల్య పుత్ర రామ పూర్వ సంధ్య ప్రవర్తతే. పూర్వ సంధ్య అవుతుంది అంటే పొద్దున అవుతుంది. మూడు సంధ్యాలు ఉంటాయి, త్రిసంధ్య, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, సూర్యోదయం అయ్యేటప్పుడు. తో సూర్యోదయం అవుతుంది తో ఇప్పుడు వెంటనే నిద్రలేవు. ఉత్తిష్ట అంటే లేవు, నిద్రలేవు. ఉత్తిష్ట నరశార్ధుల, నరశార్ధుల అంటే నరుల్లో ఒక సర్వశ్రేష్ఠమైన వాడివి, పులి వంటి వాడివని, టైగర్ అమంగ్ ద మెన్. కర్తవ్యం దైవమాహ్నికం. సో నువ్వు ఎన్నో దివ్య కార్యక్రమాలు అంటే దివ్య కర్తవ్యాలను నెరవేర్చాలి. సో పొద్దున్నే సంధ్యావందనం ఇంకా చేసుకునే పనులు ఉంటాయి, దాని తర్వాత ఇంకా ఎన్నో పనులు చేయాలి నువ్వు, కనుక తప్పకుండా నువ్వు నిద్రలేవు అనేసి వీరిని నిద్రలేపుతున్నావు అన్నమాట ఈ విధంగా. సో ఇది దీన్ని మనకు ఆచార్యులు ఇంకా బాగా అంటే దీనికి వివరణ ఇంకా తాత్పర్యం కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ విశ్వామిత్రం అని ఈ విధంగా రాముడిని పడుకుంటున్నప్పుడు చూసి ఆయన యొక్క అందానికి ఎంతో ముగ్ధుడైపోయి ఇలా ఆయన పాడుతున్నాడు అనమాట, కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే. ఇప్పుడు నువ్వు పడుకుంటే ఎంతో అందంగా కనిపిస్తున్నావు, నువ్వు లేవు, నువ్వు లేచిన తర్వాత ఇంకా నీ అందాన్ని చూడాలనుకుంటున్నాను నేను, నిద్ర లేచిన తర్వాత ఎలా కనిపిస్తావు ఇంకా అందంగా అని. సో ఇక్కడ ఆయన ముఖ్యంగా కౌసల్య సుప్రజ అని అంటే కౌసల్య యొక్క పుత్రుడివి అన్నట్టుగా సంబోధిస్తున్నాడు. దశరథుడు కౌసల్యాదేవి ఇద్దరు ఎన్నో తపస్సులు చేశారు, తర్వాత రాముడు వాళ్ళకి పుత్రుడిగా లభించారు. కానీ ఇక్కడ మాత్రం ఆయన ముఖ్యంగా కౌసల్య పుత్రుడిగానే సంబోధిస్తూ రాముణ్ణి వర్ణించారు. దానికి గల కారణాలు కొన్ని మనకు ఆచార్యులు ఇస్తున్నారు. ఒకటి ఏంటంటే తల్లి ఇక్కడ కౌసల్యాదేవి ఆమె తన పుత్రుడికి మామూలుగా సాధారణంగా తల్లి ఎక్కువ తపస్సు చేస్తుందంట పుత్రుడి కోసం. అందుకనే ఇంకొకటి శృతి మంత్రాల ప్రకారం సో తల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంట తండ్రి కన్నా. ఇంకొకటి స్మృతి యొక్క శాస్త్రాల ఆధారంగా ఈ విషయంలో తల్లి తండ్రి కన్నా 100 రెట్లు ఎక్కువ విలువ ఉంటుందంట. ఇంకా విశ్వామిత్రుడికి ఎందుకంటే దశరథుని అడగగానే అంటే దశరథుడు వెంటనే ఆయన్ను రాముడిని పంపించలేదు, కానీ కౌశల్య మాత్రం వెంటనే ఆశీర్వాదం ఇచ్చి రాముణ్ణి తనతో పంపించింది. సో ఇంకొకటి ఏంటంటే అలా అందుకనే కూడా ఆయన ఇన్ని రకాల కారణాలు ఇచ్చారనమాట. దశరథుడు మాత్రం చెప్పినా కానీ ఆయన ఎంతో సమయం పట్టింది ఆయనకి రాముణ్ణి పంపించడానికి, అంగీకరించడానికి. సో ఈ విధంగా రకరకాల కారణాలు చెప్పారనమాట. సో అందుకని కౌశల్య, సుప్రజ, రామ అని అంటున్నారని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూర్వసంధ్యా ప్రవర్తత అంటే, ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఇప్పుడు సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడో నువ్వు కూడా ఉదయించారు. ఇప్పుడు నువ్వు సూర్యుడు లాంటివి వాడివని రాముడి సూర్యుడితో పోలుస్తున్నట్టుగా కూడా చెప్పారనమాట. అలా ఎలాగైతే సూర్యుడు వెలుతు ద్వారా అంధకారం అనేది తొలగిపోతుందో, ఇప్పుడు రాముడు నిద్రలేస్తే అన్ని రకాల అశుభాలు, అన్ని రకాల అమంగళాలన్నీ వెళ్ళిపోతాయి అని, తొలగిపోతాయి అని. అలాగే సూర్యోదయం అవ్వడం ద్వారా ఆయనకు కూడా ఒక ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుంది అని విశ్వామిత్రుడు ఆ యొక్క ఉద్దేశంతో కూడా అన్నాడు అని. ఉత్తిష్ట, ఉత్తిష్ట అంటే ఇక నువ్వు నిద్రలేవు అని. నరశార్దూల, నరశార్దూల అంటే అదే, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎలాంటి ఆచరణను పాటిస్తావో నిన్ను అనుసరించే మిగతా వాళ్ళందరూ ప్రజలు కూడా పాటిస్తారు. కనుక నువ్వు సరైన ఆచరణ, యద్యద్ ఆచరతి శ్రేష్ట తత్ తత్ ఏవ తరో జన, మనకు భగవద్గీత అలా చెప్తారు కదా. సో అందుకనే నువ్వు అందరికీ లీడర్, నిన్ను అనుసరిస్తారు మిగతా వాళ్ళందరూ సాధారణ ప్రజలు. అందుకే నువ్వు తప్పకుండా ముందు లేచి నువ్వు సరైన మార్గదర్శనం అందరికీ చేయాలి అని. సో ఇంకేం చెప్పారంటే కర్తవ్యం దైవమాహ్నికం, ఎందుకంటే భగవంతుడు చెప్పిన ఇంకా రకరకాల కార్యాలని పొద్దున్నుంచి ఏవైతే నిర్వర్తించాలో అవన్నీ నిర్వర్తించాలి. విశ్వామిత్రుడు తన గురించి చెప్తున్నాడు, నేను అన్ని నిర్వర్తించాలి కనుక నీ యొక్క ఆనందం కోసం. సో తప్పకుండా నువ్వు లేచి అనేసి ఇలా ఆయన ఈ యొక్క శ్లోకాన్ని చదివారనమాట విశ్వామిత్రముని. తర్వాత వాళ్ళు మెల్లగా లేచి రామలక్ష్మణులు, దాని తర్వాత వారు కూడా పొద్దున స్నానం చేసి, తర్వాత గాయత్రి చేస్తాం కదా, వాళ్ళు కూడా గాయత్రి చేశారంట. అలా ఇంకా మంత్రాలని జపించారు, గాయత్రి సంధ్యావందనం, గాయత్రి అన్ని చేశారు. తర్వాత ఇలా పొద్దున కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత విశ్వామిత్రుడికి వాళ్ళు వారి యొక్క అది రెస్పెక్ట్, నమస్కారం అన్నీ చేసి ఇంకా వాళ్ళు రెడీ అయ్యారనమాట, ఇంకా మళ్ళీ ప్రయాణం ముందుకు చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా వారు ముందుకు వెళ్తున్నారు. అక్కడ గంగా నది ఇంకా సరయూ నది రెండు కలుస్తున్న ఒక చోటు ఉందన్నమాట, రెండు కలుస్తున్న ఒక చోటు అక్కడికి వెళ్ళారనమాట. ఆ జంక్షన్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు నడుచుకుంటూ నడుచుకుంటూ అక్కడ ఒక మంచి ఆశ్రమం ఉంది, ఒక మంచి ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో ఎంతో మంచి మంచి గొప్ప గొప్ప ఋషులు కనిపిస్తున్నారు. ఇక్కడ ఆ ఆశ్రమం దగ్గర పరిసరాలకు వాళ్ళు చేరుకున్నారనమాట. అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ ఎంతో మంచి ఆశ్రమాన్ని చూసి రామచంద్రుడికి ఎంతో బాగా అనిపించి విశ్వామిత్రుని ఇలా అడుగుతున్నాడు ప్రశ్న. ఎంతో ఉత్సుకతో అడుగుతున్నాడు ఏంటంటే, ఎవరిది పుణ్య, ఎంతో ఎంతో పుణ్యవంతమైన పుణ్యాత్ములు ఇక్కడ, పుణ్యాత్మైన ఎంతో మంచి మంచి ఋషులు నివసించే ఈ ఆశ్రమం పేరేమిటి, ఇక్కడ ఎవరు అసలు ఉంటారు, నాకు ఈ ఆశ్రమం గురించి వినాలని ఎంతో కుతూహలత ఉంది, మీరు నాకు తెలియచేయండి అనేసి విశ్వామిత్రమునిని అడుగుతున్నాడు రాముడు. అప్పుడు విశ్వామిత్రముని నవ్వుతూ ఈ ఆశ్రమం గురించి ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఇక్కడ ఇది కామాశ్రమం. ఎందుకు అంటే దీని పేరు కామాశ్రమం. ఒకసారి ఏమైంది అంటే కామదేవుడు మదన, కామదేవుడు ఒకసారి కందర్ప అంటాం కదా, కందర్పో మూర్తిమా నాసిత్ కామ ఇది ఉచ్యతే బుధై. ఒకసారి ఏమైందంటే కామదేవుడు ఇక్కడ వచ్చాడు, కందర్పుడు వచ్చి అప్పుడు ఇక్కడ రుద్రుడు ఇక్కడ ఆయన తపస్సు చేసుకుంటున్నాడు శివుడు. అలా తపస్సు చేసుకున్నప్పుడు ఆ సమయంలో ఆయనకు తపోభంగం కలిగిస్తూ ఆయనని మన్మధుడు అంటే కందర్పుడు ఆయనకు అటాక్ చేశారనమాట. అప్పుడు ఇంకా ఆయనతో పాటు ఇంకా మరుత్ అంటే రకరకాల గాలులు అనమాట, మరుత్స్, వీళ్ళని మరుతులు అందరు తీసుకొని, దేవతలను తీసుకొని ఆయన ఆక్రమిస్తే అంటే అటాక్ చేస్తే కందర్పుడు మదనుడు ఇంకా రుద్రుడికి ఎంతో కోపం వచ్చి ఆయన మూడో కన్ను తెరిసి ఈ కందర్పుడిని అంటే కామదేవుడిని అక్కడే భస్మం చేసేసాడు అనమాట. అప్పుడు ఆయన మొత్తం శరీరం అంతా కాలిపోయి బూడిదైపోయింది అనమాట. అక్కడే కలిసిపోయింది. ఇంకా అతనికి ఆ భౌతిక శరీరం లేకుండా పోయిందనమాట. ఆయనకి ఈ అంగం లేకుండా అప్పటి నుంచి అనంగ ఆయన పేరు అయిపోయింది అనమాట. అనంగ అంటారు ఆయన్ని. అంటే అలా క్షిపుడి యొక్క కోపాగ్నికి ఆయన మొత్తం భస్మమైపోయాడు కనుక. సో ఆ స్థలంలో ఆ ప్రదేశంలోనే ఇది జరిగింది కనుకనే ఆ యొక్క మొత్తం ఆ ఆశ్రమాన్ని కామాశ్రమం అంటున్నారు. ఇంకా దేశాన్ని మొత్తం అక్కడే ఆయన యొక్క అంగం మొత్తం భస్మమైపోయి ఆ అంగం అంతా ప్రదేశంలో ఆ దేశంలో కలిసిపోయిన మిట్టిలో కనుక ఆ యొక్క దేశాన్ని అంగ ప్రదేశం అంటారు, అంగదేశం. సో ఇప్పుడు కూడా మనకి అది బీహార్ పరిసరాలు ఆ ఏరియాలో పడుతుంది అనమాట అంగదేశం అనేది. సో మీకు మహాభారతంలో కూడా ఆ పేరు వస్తుంది, ఎన్నోసార్లు వినుంటారు ఎక్కడైనా అంగదేశం అనేది. సో ఇక్కడ రామాయణంలో అంగదేశానికి అంగదేశం అనే పేరు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో దీనికోసం అనేసి అక్కడే ఆయన శరీరం మొత్తం బూడిదైపోయింది కనుక, అంటే కలిసిపోయింది కనుక అక్కడ అంగదేశాన్ని దాన్ని అన్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు అక్కడి నుంచి ఆ రుద్రుడి యొక్క అనుచరులు ఆయన్ని ఆరాధించేవారు వాళ్ళందరూ కూడా ఆయన ప్రకారంగా ఆయన శిష్యులందరూ కూడా ఇక్కడ ఋషులు మునులుగా ఇప్పుడు కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అందుకే ఇదేదో ఇది చాలా మంచి ధర్మస్థలము, మరియు ఏ రకమైన పాపాత్ములు ఇక్కడ ఉండరు, చాలా పుణ్యస్థలమని ఇక్కడ విశ్వామిత్రముని ఈయన చెప్తున్నారనమాట రాముడికి. సో మనం ఈరోజు ఇది మంచి పుణ్యస్థలమైన కామాశ్రమంలో ఇక్కడే మనము నివసించి రాత్రి ఇక్కడే మనము విశ్రామం తీసుకుని తర్వాత పొద్దున మళ్ళీ బయలుదేరదామంట అనేసి చెప్పి ఇంకా అక్కడే విశ్రామం చేసుకొని రేపు పొద్దున గంగా నది, ఇప్పుడు వాళ్ళు అక్కడ రెండింటికి ఇప్పుడు సరాయి నది దగ్గర నుంచి వచ్చారు, ఇప్పుడు గంగా కలుస్తుంది అక్కడ, ఈ గంగను దాటి అటువైపు మనం వెళ్ళాలి రేపు కనుక, రేపు మనం ప్రయాణం చేద్దాం గంగాను దాటడం, గంగా నదిని ఇప్పుడు ఇక్కడే విశ్రామం తీసుకుందామని చెప్పారంట. అలా వాళ్ళు ఆలోచించుకొని ఇంకా అక్కడే ఉందామని నిర్ణయించుకున్న తర్వాత ఇంకా వెంటనే అక్కడున్న ఋషులు మునులందరూ వాళ్ళందరూ తపోబలం ఉంది, వాళ్ళకి తపోశక్తి ఉంది, ఎంతో పెద్ద పెద్ద తపస్విలు, వాళ్ళందరికీ అర్థమైపోయింది ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నా కోరుకుంటున్న శ్రీరాముడు, భగవంతుడు శ్రీరాముడి రూపంలో ఇక్కడ విశ్వామిత్రుడితో పాటు వచ్చారు, దయచేశారు మన ఆశ్రమానికి, ఈరోజు ఇక్కడే నివసించబోతున్నారు రాత్రిపూట, మళ్ళీ పొద్దునే వెళ్తారు, మన యొక్క ముఖ్యమైన కార్యం జరగబోతుంది, మనందరికీ ఎంతో ఆనందాన్నిచ్చే కార్యం చేయబోతున్నాడు రాముడు. సో మనకి ఇది ఎంతో సౌభాగ్యకరమైన విషయం మనందరికీ, మనం వెంటనే వెళ్ళి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని అతిథులుగా మనం ఈరోజు అలాగే అతిథి సత్కారం చేద్దామని ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వెళ్ళి వారిని ఆహ్వానించి వాళ్ళకి అర్ఘ్య పాద్య అంటే నీటితో వాళ్ళ యొక్క పాదాలని కడిగి, ముఖ్యంగా విశ్వామిత్రుడిది, తర్వాత రామచంద్రుడు లక్ష్మణుడి, అంటే రామచంద్ర లక్ష్మణుడు ఇక్కడ ఇవ్వలేదు కానీ వాళ్ళు వాళ్ళని కూడా అతిథిగా సత్కరించారని ఇచ్చారు. దాని తర్వాత నీటిని ఆఫర్ చేశారు వాళ్ళకి, అర్ఘ్య చేతులు కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి, తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి పాద్య అంటారు. సో దాని తర్వాత అరిగే కూడా ఇచ్చారు. దాని తర్వాత తగిన ఫలాలు ఇంకా మిగతా తినే పదార్థాలు కూడా వాళ్ళకి ఆహారం కూడా ఇచ్చారనమాట అతిథికి, విశ్వామిత్రుడికి, రాముడికి, లక్ష్మణుడికి. అరిగే అంటే అది మనం వర్షిప్ చేస్తాం ఆరాధన చేయడానికి, పాద్యేమో పాదాలని కడుక్కోవడానికి వాటర్. సో దాని తర్వాత ఇలా ఎంతో బాగా వాళ్ళకి అతిథి సత్కారం చేసి మంచి సరైన మంచి వాక్యాలు మధుర వచనాలు చేసి వారితో ఇంకా కాసేపు మాట్లాడి దాని తర్వాత ఇంకా సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత వాళ్ళు గాయత్రి మంత్రం జపించుకొని తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా ఆశ్రమాల్లో విశ్రామం తీసుకోవడానికి వెళ్ళిపోయారనమాట. సో ఆశ్రమంలో అక్కడే విశ్రామం తీసుకున్నారు. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఆ ఆశ్రమంలో విశ్రామం తీసుకున్న సమయంలో కూడా విశ్వామిత్రుడు ఆ యొక్క కామాశ్రమం గురించి గొప్పతనాన్ని ఇంకా గుణగానం కూడా వాళ్ళకి వినిపించారనమాట. అలా ఆశ్రమ గుణగానం వింటూ వాళ్ళు నిద్రపోయారనమాట. ఇంకా నెక్స్ట్ మళ్ళీ తర్వాత పొద్దున్న లేచిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దామన్నమాట. నెక్స్ట్ చాప్టర్ 24కి వచ్చేసాం మనం. సో మళ్ళీ పొద్దున సూర్యోదయం అయింది, పొద్దున్నే సో లేచారు రామలక్ష్మణులు, విశ్వామిత్రముని, ఇంకా వెళ్ళి అక్కడ నుంచి ఇప్పుడు గంగా నది దాటి వెళ్ళాలి. సో దానికోసం అనేసి అక్కడ ఉన్న ఋషులు మునులందరూ కూడా ఒక మంచి పడవని, ఎంతో మంచి పడవని తీసుకొచ్చేసారు గంగానది దాటడానికి. సో విశ్వామిత్రముని, రామలక్ష్మణులు ఇద్దరు గంగానది దాటడానికి ఆ పడవలో కూర్చున్నారు. పడవ ముందుకు వెళ్తుంది, మధ్యలోకి వెళ్ళిన తర్వాత రాముడు కొన్ని ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు అంటే ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది అన్నమాట. అలా మధ్యలోకి వెళ్ళిన తర్వాత పెద్ద శబ్దం వినిపిస్తుంది, నీటి శబ్దం. రాముడు అడుగుతాడు అనమాట, ఈ శబ్దం ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చేస్తున్నారు ఈ శబ్దాన్ని అని. ఇది రెండు ఇక్కడ గంగా సరియు అనేది కలుస్తున్నాయి, దానివల్లనే వస్తుందా శబ్దం, ఇంకా వేరే ఏమైనా శబ్దమా, ఎవరేం చేస్తున్నారా అనేసి అడుగుతారు. ఇప్పుడు విశ్వామిత్రముని ఆన్సర్ ఇవ్వడానికి ముందు దానికి చిన్న కథ చెప్పి దానికి సమాధానం ఇస్తారనమాట రాముడి యొక్క ప్రశ్నకి. ఏంటి అంటే రాముడు అంటున్నారనమాట, కైలాస పర్వతం ఎక్కడైతే ఉందో, కుబేరుడి యొక్క నివాసించే స్థలం దగ్గర కైలాస పర్వతం ఉంటుంది. ఇవన్నీ విషయాలు కూడా మనకి మళ్ళీ శ్రీమద్ భాగవతంలో 5వ స్కందంలో వస్తాయన్నమాట. కుబేరుడి స్థానం ఎక్కడ, ఆయన నివాసం ఎక్కడ, కైలాసం ఎక్కడ ఉంటుంది, అన్ని స్థానాలు ఉన్నాయి, అప్పుడు చూద్దామంట. సో అక్కడ బ్రహ్మదేవుడు తన మనస్సుతో, మనోబలంతో ఒక సరస్సుని సృష్టించాడు. ఆ యొక్క సరస్సు పేరే మానస సరోవర్, అలా మానస సరస్సు. ఇక్కడ ఏమిచ్చారంటే మానసం సరహ, సమానసం సర, మానస సర. సర సరస్సు అంటే లేక్, నీటి కొల్లం టైప్. మనస్సు ద్వారా సృష్టించాడు బ్రహ్మదేవుడు. ఆ ఇప్పుడు ఆయన ఇప్పుడు అడిగాడు కదా, ఈ సరియు ఇంకా గంగా నది ఇక్కడ ఉంటే మరి ఈ కథ ఎందుకు చెప్తున్నారు, మానస సరస్సు గురించి ఎందుకు చెప్తున్నారు, అక్కడెక్కడో ఈ కైలాసంలో ఉన్నది అంటే, ఈ బ్రహ్మదేవుడు సృష్టించిన మానస సరస్సు నుంచి అక్కడి నుంచి జలాలు, ఆ జలమే ఇక్కడ సరా, ఆ సరస్సు నుంచి వచ్చింది కనుక సరాయు అని పేరు పడింది దీనికి. ఆ సరాయు నదే ఇక్కడ నీకు అయోధ్య చుట్టూ నీకు పరిక్రమ చేస్తున్నట్టుగా, మొత్తం అయోధ్య చుట్టూ నీకు అన్ని వైపులా నీకు రెండు వైపులా కనిపించే నది సరయు నది, అది అక్కడి నుంచి వచ్చింది. అందుకే ఇది ఎంతో పవిత్రమైన నది, అది ఇంకా పైన నుంచి వస్తుంది కనుక ఇక్కడికి కిందికి అది ఎంతో వేగంతో వస్తుంది. అలా వేగంతో వచ్చి ఇక్కడ గంగానదితో గట్టిగా తలపడుతుంది కనుక పెద్ద శబ్దం జరుగుతుంది అప్పుడు, అంతే వేరే ఏం లేదు. అందుకనే ఇవి రెండు పవిత్ర నదులు, అందుకే ఈ రెండు పవిత్ర నదులకి మనం ఇప్పుడు మన యొక్క ప్రణామాలు అర్పించుకుందామని, వాళ్ళిద్దరికి కూడా ప్రణామాలు అర్పించుకోమని చెప్తారన్నమాట. తద్వారా ఈ సరయు నది యొక్క విశేషతను, దాని యొక్క చరిత్రను కూడా ఇక్కడ వర్ణించారన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు మనం రెండు చూసుకున్నాము, ఇంకొక చరిత్ర ఉంది అవునా, కామాశ్రమం గురించి, సరయు నది గురించి ఇక్కడ చెప్పేశారు విశ్వామిత్రముని. దాని తర్వాత ఇప్పుడు నది ఒడ్డునకు వచ్చారంటే, గంగానది దాటారు పడవలో. ఇప్పుడు నది తర్వాత ఒడ్డున దిగిన తర్వాత అక్కడ చూశారనమాట, అక్కడ అంత అడవి ఉంది, కానీ ఇక్కడ అడవి అంత బాగాలేదు, ఎంతో భయంకరంగా ఉందంట. అయితే ఎలా ఉందంటే అక్కడ అడవి ఎంతో రకరకాల శబ్దాలు, ఎంతో రకరకాల పశువులు, ముఖ్యంగా గద్దెలు, ఇంకా ఎంతో అంటే పులులు కానీ, సింహాలు, ఇంకా రకరకాల క్రూర జంతువులు యొక్క క్రూరమైన శబ్దాలు చేస్తున్నాయి అన్నమాట. ఎంతో విచిత్రంగా, ఎంతో భయంకరంగా, అందరికి భయాన్ని కల్పించే విధంగా ఎంతో భయానకమైన శబ్దాలు, వాతావరణం మొత్తం అక్కడ ఉన్న ప్రదేశం అంతా, అక్కడ ఉన్న అడవి అంతా అలా కనిపిస్తుంది అన్నమాట. సో ఈ రామచంద్రుడు వెంటనే విశ్వామిత్రుని అడిగారనమాట, ఇది ఏమి అడవి, ఇంత భయంకరంగా ఉంది, ఎవరి అడవి, ఎక్కడ అడవి, ఇది పేరేంటి, దీని గురించి నాకు చెప్పండి, ఇంత భయానకమైన పరిస్థితులు ఎందుకుంది, వాతావరణం ఇంత భయంకరంగా ఎందుకుంది అనేసి రాముడు విశ్వామిత్రుని ప్రశ్న అడిగాడు. అప్పుడు దీనికి కూడా చరిత్ర ఉందన్నమాట, అది చెప్తున్నారనమాట. ఇక్కడ ముందు రెండు గొప్ప రెండు ప్రదేశాలు ఉండేవి, రెండు దేశాలు ఉండేవి, ఇక్కడ రెండు రాజ్యాలు ఉండేవి, వాటి పేరు వచ్చేసి మల్లద కరుష. ఇవి దేవతల యొక్క సామ్రాజ్యం సరి సమానంగా ఉండేది, ఇక్కడ సంపద, ఇంకా ధాన్యాలు, సమృద్ధి ఎంతో బాగా ఉండేది. అసలు ఎలా అవి అంత సమృద్ధి రాజ్యాలుగా ఇక్కడ ఉండేవి రెండు ముందు, మళ్ళీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి ఎలా వచ్చింది, అది వర్ణిస్తున్నారన్నమాట ఇప్పుడు విశ్వామిత్రముని, మొత్తం స్టోరీ చెప్తున్నారు. అయితే మనకు తెలుసు కదా, భాగవతంలో వస్తుంది ఒక స్టోరీ ఇది. వృత్రాసురుని చంపిన తర్వాత, వృత్రాసురుని చంపిన తర్వాత ఏం జరిగింది అంటే, ఒక బ్రహ్మహత్య చేసిన బ్రాహ్మణుని హత్య చేసిన పాపానికి ఆ పాపం అంతా, ఇంకా పాపము ఆకలి, ఈ రెండు కూడా ఈ ఇంద్రుడిని చుట్టుముట్టాయి. ఇంద్రుడి ఇంద్రుడిలో ప్రవేశించాయి అన్నమాట. సో ఇంద్రుడు ఇప్పుడు ఈ పాపం నుంచి, ఇంకా ఈ యొక్క ఆకలి నుంచి ఎలా బయటపడాలి అనే విధానంతో ఆలోచించగా, అందరూ ఋషులు ములును ఆయనకి గంగలో స్నానం చేయించి, ఇంకా ఎన్నో రకాల జలాలతో ఎన్నో రకాల మంత్రాలను ఉచ్చరించి, అలా ఎన్నో రకాల పుణ్య జలాలతో ఆయనను అభిషేకం చేసి స్నానం చేయించారు. తర్వాత ఏం జరిగింది అంటే, అలా తద్వారా ఆయన శరీరంలోంచి ఈ యొక్క పాపాన్ని మరియు ఆకలిని తీసేశారు. బయటికి తీసేసి ఈ స్థలంలో, అంటే ఇప్పుడు మనం ఉన్న స్థలంలోని ప్రదేశంలోనే దాన్ని, ఆ పాపాన్ని ఆకలిని అని ఆయనలోంచి తీసేసి ఇక్కడ స్థాపించేశారన్నమాట. తద్వారా ఇంద్రుడు ఎంతో కృతజ్ఞతతో, ఈ స్థలం నా యొక్క శరీరం నుంచి వచ్చిన పాపాన్ని అంత ఆకలి అంత తీసుకుంది, అంటే గ్రహించింది కనుక తప్పకుండా ఈ యొక్క స్థలానికి నేను వరం ఇస్తాను. ఎంతో ఈ మొత్తం ముల్లోకాల్లో ఎంతో ప్రఖ్యాతి చెందిన, మంచి సమృద్ధి చెందిన స్థలంగా మారాలి అనేసి, సో మలద అనే కరుష అనే రెండు, ఎందుకంటే ఆయన రెండు, ఆయన శరీరం నుంచి పాపము మరియు ఆకలి అనేది ఇక్కడ వదిలేశారు కాబట్టి, రెండు మంచి ప్రదేశాలు, సమృద్ధి ప్రదేశాలుగా మారుతాయని, ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాలుగా మారుతాయని ఇంద్రుడు వరమిస్తాడు. అందరూ ఇంద్రుణ్ణి శభాష్ అనేసి, ఆయన్ని మంచి పని చేసావనేసి ఆయన్ని సత్కరిస్తారు. సో తద్వారా అప్పటి నుంచి ఇవి రెండు ప్రదేశాలు, మలదా ఇంకా కరూష అనే ప్రదేశాలు ఎంతో సమృద్ధితో రెండు మంచి పెద్ద పెద్ద రాజధానులు, రాష్ట్రాలుగా వర్ధిల్లాయి చాలా సంవత్సరాల వరకు. కానీ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అంటే, ఒక యక్షిణి, ఆమె పేరు తాటక. యక్షిణి అనే తాటక అంటే ఆమె ఎప్పుడు ఎలాంటి రూపం కావాలంటే అలాంటి రూపం ధరించుకునే సామర్థ్యం ఉన్న యక్షిణి తాటక. ఆమెకి 1000 ఏనుగుల బలం ఉంటుంది. ఆమె ఇక్కడ జన్మించింది. ఆమె యొక్క భర్త పేరు సుంద. ఇక్కడ సుంద వచ్చేసి ఆమె భర్త పేరు. సో వాళ్ళిద్దరికి ఒక పుత్రుడు పుట్టాడు, ఒక రాక్షసుడు. ఆయన పేరు మారీచ. సో మారీచ రాక్షసుడు, మారీచో రాక్షస పుత్రో. సో ఈ విధంగా ఆయనకి ఎంతో శక్తిశాలి, ఇంద్రుడికి సమానమైన శక్తి ఉంది ఆయనకి. అటువంటి పుత్రుడు వాళ్ళకి లభించారు. ఈ విధంగా ఎంతో శక్తిశాలి అయిన ఈ రాక్షస మరీచుడు ఇక్కడ ఉన్న ప్రజల్ని, ఇంకా ఇక్కడ ఉన్న అన్ని రకాల జీవ జంతువుల్ని కూడా హింసించడం, భయపెట్టించడం అనేది చేశారు. ఇంక ఈ తాటక ఎన్నో రకాలమైన క్రూర పనులు చేస్తూ ఈ యొక్క రెండు ప్రదేశాలు, మలద కరూష అనే ప్రదేశాలు, ఎంతో సమృద్ధిగా ఉండే ప్రదేశాలని నిర్మానుష్యమైన ప్రదేశం చేసేసి ఇక్కడ అంత భయభ్రాంతి, అంటే ఈ భయానకమైన పరిస్థితి మీరు ఎలా అయితే ఇప్పుడు చూస్తున్నారో, ఎందుకు ఇంత భయంకరంగా కనిపిస్తుందని, ఈ యొక్క తటక మరియు మరీచ వీళ్ళిద్దరి యొక్క కారణంగా వాళ్ళిద్దరి లద్దీని తయారు చేసి పెట్టారు. వాళ్ళ భయానికి ఇక్కడ ఎవరు లేరు, అందరు పారిపోయారు. సో ఇక్కడి నుంచి 1.5 యోజనం తర్వాత కరెక్ట్గా అక్కడ తాటక అనే ఈ యక్షిని నివసిస్తుంది. సో మనము ఈ యొక్క అడవిని దాటుకుంటూ వెళ్ళాలి కనుక ఆ యొక్క ప్రదేశాన్ని కూడా మనం దాటి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ప్రదేశాన్ని ఎవరు దాటి వెళ్లకుండా అది అడ్డుకుంటుంది తాటక కనుక, నువ్వు తప్పకుండా ఈ తాటకను ఏమాత్రం మొహమాట పడకుండా వధించాలి, అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. తద్వారా ఇంతో మంచి ప్రదేశం, ఎంతో సమృద్ధి అయిన ప్రదేశం ఎలాగైతే నిర్మానుష్యంగా మారిపోయిందో, మళ్ళీ మంచి పుణ్యస్థలంగా, మంచి సమృద్ధి ప్రదేశంగా ఇది మారగలదు. మిగతా ప్రజలందరూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి నివసించగలరు అనేసి ఇక్కడ విశ్వామిత్రముని మరి రాముడికి చెప్పాడనమాట. తద్వారా దీని తర్వాత ఈ యొక్క అధ్యాయం పూర్తవుతుంది. ఇంకా లాస్ట్ ఈరోజు అధ్యాయం వచ్చేసి తాటక యొక్క చరిత్ర. ఈ శబ్దాలు విన్న తర్వాత రాముడు ఒక ప్రశ్న అడుగుతాడు. అల్ప వీర్య యదా యక్ష శ్రూయంతే ముని పుంగవ కథం నాగా సహస్రస్య ధార్యతి అబల బలం. ఒక అబల ఆయన యక్షిణి స్త్రీకి 1000 ఏనుగుల బలం ఎక్కడి నుంచి వచ్చింది? నేను యక్షిణి స్త్రీలు అంతగా అంత శక్తిశాలి 1000 ఏనుగుల బలం ఉంటుందని నాకు తెలియదే, అలాంటి అంత బలం ఏదో ఎక్కడి నుంచి వచ్చింది, దానికి గల కారణం ఏంటి అని ప్రశ్న అడుగుతున్నారన్నమాట. సో ఈ యొక్క ప్రశ్నని విన్న తర్వాత రామలక్ష్మణులు ఇద్దరికి విశ్వామిత్రముని వర్ణిస్తున్నాడు అన్నమాట. విను, నేను నీకు చెప్తాను ఈ యొక్క తాటక అనే ఈ యొక్క యక్షినికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకంటే ఆమెకు అటువంటి వరం దక్కింది. సో మళ్ళీ ఎక్కడి నుంచి ఆమె స్టోరీ కొద్దిగా చెప్తారన్నమాట, ఆమె చరిత్ర తాటకది. సో ముందు చాలా రోజుల క్రితం ఇక్కడ ఒక ఎంతో శక్తిశాలి అయిన యక్ష, ఆయన పేరు సుకేతు అని నివసించేవాడు. ఆయన ఎంతో మంచి వ్యవహరణ ఆచరణ కలిగిన యక్షుడు, కానీ ఆయనకు సంతానం లేదు. అందుకే ఆయన ఎంతో ఘోరమైన తపస్సులు చేశారు. ఎంత గొప్ప తపస్సు చేశారంటే ఆయన గొప్ప తపస్సుకి బ్రహ్మదేవుడు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైన తర్వాత ఈ యొక్క యక్షరాజు అయిన ఈ యొక్క సుకేతుకి తాటక అనే ఒక బాలికను, యక్షిణిని ఆమెకు అంటే ఆయన సుకేతుకి వరంగా ఇచ్చాడు. అంటే నీకు పుత్రుని అయితే నేను ఇవ్వలేను, కానీ నీకు పుత్రిని ఇస్తున్నాను, కానీ మీకు 1000 ఏనుగుల బలం ఉంటుంది, ఎంతో శక్తిశాలి అయిన ఈమె యక్షిణి ఉంటుంది అనేసి ఆ సుకేతుకి వరం ఇచ్చారు. సో ఆమె అలా ఆ సమయంలో తాటక ఎంతో శక్తిశాలి, అప్పటి నుంచే అంటే పుట్టుక నుంచే ఆమెకి ఇలా బ్రహ్మదేవుడి ద్వారా వరం ద్వారా 1000 ఏనుగుల బలం ఉంటుందన్నమాట. సో ఆమె ఎంతో సౌందర్యవంతంగా యవ్వన వయసుకు ఎదిగింది. తర్వాత ఆమెను సుంద అని ఒక వ్యక్తికి, యక్షకి ఇచ్చి, ఆయన జాంబ అనే ఒక ఆయన కుమారుడు సుంద ఆయనకి భార్య అయింది తాటక. తర్వాత వీళ్ళిద్దరికీ పుట్టిన రాక్షస పేరే మారీచ. అయితే మరి వీళ్ళు ఇలా ఎందుకు మారారు అంటే, ఇలా ఎందుకు అగత్యాలు ఇలాంటి అఘాయిత్యాలు ఎందుకు చేస్తున్నారు, అందరిపైన అత్యాచారాలు ఎందుకు చేస్తున్నారు అంటే, ఓ రామ, ఒకసారి ఈ సుంద చనిపోయాడు, దాని తర్వాత ఈ తాటక మరియు ఆ తాటక యొక్క పుత్రుడు మారీచ అగస్త్యమునిని చంపాలనుకున్నారు. ఎందుకంటే దీనికి గల కారణమైన అగస్త్యమునిని చంపాలి అనే ఉద్దేశంతో తాటక మరియు అంటే నా భర్త చనిపోయాడు, దానికి కారణం అగస్త్యుడు అనేసి తాటక మరియు ఆయన ఆమె కొడుకు మారీచ ఇద్దరూ కలిసి అగస్త్యుని చంపడానికి వెళ్ళి ఆయన్ను ఆయన ఆశ్రమంలో ఆక్రమణ చేశారు. అలాంటి సమయంలో చంపడానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని చూసి వాళ్ళని చంపు అంటే అగస్త్యుని చంపబోతున్నప్పుడు అగస్త్యుని వెంటనే వాళ్ళకు ఒక శాపాన్ని ఇచ్చేశాడు. మారీచకి ఏం చెప్పారంటే, అప్పుడు నువ్వు ఒక రాక్షసుడిగా మారిపో అనేసి ఒక రాక్షసుడిగా మార్చేశాడు మారీచని. దాని తర్వాత ఇంకా తాటకకి వచ్చేసి, నువ్వు ఎంతో సౌందర్యవంతమైన నీకు ఆకారం ఉంది కనుక ఈ సౌందర్యం అంతా వెళ్ళిపోతుంది, నశించిపోతుంది, నువ్వు ఒక మనుషుల్ని తిని బతికే ఒక రకమైన ప్రాణిగా జీవిగా మారిపోతావు, ఇంకా నీ సౌందర్య రూపం వెళ్ళిపోయి ఎంతో కురుపిగా మారిపోతావు, ఇంకా సరైన నీ యొక్క ముఖం కూడా సరిగ్గా ఉండదు, కురూపంగా మారిపోతుంది, ఇంకా నీకు చాలా భయంకరమైన శరీరం ఉంటుంది, కురూపమైన శరీరం ఉంటుంది, ఇంకా నువ్వు ఇలా ఒక మనుషుల్ని తినే రాక్షసిగా అంటే మనుషుల్ని తినే ప్రాణిగా మారిపోతావు అనేసి శాపం ఇచ్చేస్తాడు అనమాట అగస్త్యముని. సో ఇలాంటి శాపము తగిలిన తాటక ఇంకా కోపం పెరిగిపోయి అక్కడున్న స్థలాన్ని మొత్తం ప్రదేశాన్నంతా సర్వనాశనం చేసేసింది అనమాట. సో అందుకనే ఇప్పుడు ఇక్కడ విశ్వామిత్రుని రాముణ్ణి ప్రార్థిస్తున్నాడు అనమాట, వేడుకుంటున్నాడు ఒక విధంగా. ఏమంటాడంటే, అంటే ఇలా బ్రాహ్మణులని ఆవులని వీళ్ళందరినీ మేలు కోరి వాళ్ళందరినీ రక్షించాలి అంటే ఈ యొక్క దుష్ట యక్షిణి అయిన తాటకను, ఎంతో శక్తిశాలి అనే తాటకను నువ్వు చంపి తీరాల్సింది. ఇప్పుడు ఏంటంటే, నువ్వు తప్ప ఈ ముల్లోకాల్లో ఆమెకి ఆమె చంపే సామర్థ్యం ఏ మనిషికి లేదు, ఏ వ్యక్తికి ఏ మనిషికి లేదు, నువ్వు మాత్రమే ఈ తాటకను చంపగలవు అని రాముడికి ఆదేశం ఇస్తున్నాడు, ఉపదేశం ఇస్తున్నాడు ఇక్కడ విశ్వామిత్రుని. నువ్వు ఏమాత్రం సంకోచించకు, నేను ఒక స్త్రీని చంపాలా, స్త్రీని చంపవచ్చా అనే రకమైన సందేహాలు నీ మనస్సులో పెట్టుకోకు. ఎందుకంటే నువ్వు వర్ణాశ్రమ ప్రకారం నీ యొక్క ధర్మాన్ని నువ్వు క్షత్రియుడిగా ఆచరించవలసి ఉంది. ఆ రాక్షసి కనుక ఎవరైనా సరే అలాంటి పాపాత్ములైతే అలాంటి రాక్షసిని చంపవలసిందే క్షత్రియుడిగా, నీ ధర్మం ఇది. ఎందుకంటే నువ్వు సాధారణ ప్రజల్ని, పశువుల్ని, అందరినీ కూడా ప్రజల్ని రక్షించాలి కనుక, ఈ యొక్క రాక్షసి నుంచి సాధువుల్ని రక్షించాలి కనుక తప్పకుండా ఈ రాక్షసిని నువ్వు చంపాలి. తద్వారా ఇలాంటి పాపి పాపాత్మని నువ్వు చంపి, పాపిని చంపిన తర్వాత తప్పకుండా అందరికీ ఎంతో మేలు చేసిన వాడు అవుతావు, నీ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చిన వాడు అవుతావు. నువ్వేమి కంగారపడకు ఒక స్త్రీని చంపాలనే విషయంలో, ఎందుకంటే ఇలాంటి నీచమైన పాపి స్త్రీలను ముందు ఒకసారి ఇంద్రుడు కూడా చంపాడు, భగవంతుడు విష్ణువు కూడా చంపాడు ఒక సందర్భంలో అని రెండు సందర్భాలు ఒక ఉదాహరణలు ఇస్తున్నారన్నమాట విశ్వామిత్రుని రాముడికి. అంటే నువ్వేం ఫస్ట్ కాదు, నీకన్నా ముందు రెండు కేసులు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, నీకు రెండు ఉదాహరణలు ఇస్తున్నాను అనేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఒకటి వచ్చేసి ఇంద్రుడు ఒకసారి విరోచన యొక్క పుత్రి మంతార ఆమెని చంపారంట. ఎప్పుడైతే ఆమె మొత్తం పృథ్వీని నాశనం చేయాలని తలచిందో, తలపెట్టిందో, నేను యొక్క తలుచుకుందో, అప్పుడు ఆ విరోచన యొక్క పుత్రిని మంతార అనే ఆమెను కూడా చంపేశాడంట ఇంద్రుడు, వధించేశాడంట. సో ఇంకొకసారి ఏం జరిగింది అంటే భృగుముని యొక్క వైఫ్, అదే భార్య, భృగుముని యొక్క భార్య మరియు శుక్ర యొక్క తల్లి, ఆమె ఒకసారి ఆమె చాలా పెద్ద తపస్వి, వ్రతాన్ని ఆచరించే మనిషి ఆమె. సో ఆమెని ఒకసారి విష్ణు కూడా చంపేశాడు. ఎందుకు అంటే ఆమె ఒకసారి దేవతల్ని ఇంద్రుడితో సహా చంపేయాలనుకుంది, అందుకని. ఈ యొక్క దీనికి సంబంధించిన కథ మత్స్య పురాణంలో వస్తుందంటే ఇక్కడ రాశారు. అది ఏం జరిగింది, ఒకసారి శుక్ర ఎంతో ఘోర తపస్సు చేస్తున్నారు రుద్రుడి ముందట, ఈ యొక్క దేవతలకి ఒక గుణపాఠం చెప్పడానికి. అలాంటి సమయంలో ఈ యొక్క అసురులందరూ కూడా, ఈ దేవతలందరూ కూడా అసురుల్ని వేధిస్తున్నారన్నమాట. సో అప్పుడు అసురులందరూ ఈ దేవతల నుంచి రక్షణ పొందడానికి ఈ భృగుముని యొక్క పత్ని అంటే శుక్ర యొక్క తల్లి ఆమె దగ్గరికి వెళ్ళారనమాట శరణు కోరి. సో ఆమె వాళ్ళందరికీ రక్షణ కల్పించింది. సో ఆ విధంగా అప్పుడు ఆ దేవతలు వచ్చినప్పుడు వాళ్ళని చంపడానికి ఆమె ప్రయత్నించిందనమాట. ఈ యొక్క అసురుల్ని రక్షించడం కోసం అనేసి దేవతల్ని కూడా చంపడానికి వెళ్ళింది ఆమె, అంటే ఇంద్రుడితో పాటు మిగతా దేవతలని. ఆ సమయంలో ఇంద్రుడిని ఇంకా వాళ్ళని రక్షించడానికి విష్ణువు ఆమెను వధించవలసి వచ్చింది, ఆమె తలకాయ నరికేశారు. సో అందుకనే ఇలా అధర్మాన్ని అనుసరించే వారిని నువ్వు తప్పకుండా వధించాలి. స్త్రీ అయినా పర్వాలేదు, నువ్వు వధించవచ్చు, ఇలాంటి స్త్రీని నువ్వు వధించవచ్చు. ఎంతో పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులు, మహానుభావులు, అంటే మహా వ్యక్తులు, గ్రేట్ సోల్స్, ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తారో వాళ్ళు తప్పకుండా ఇలాంటి స్త్రీని వధించవచ్చు, రాక్షసిని. కనుక నువ్వు ఎటువంటి ఆలోచన సంకోచించకుండా, ఏమాత్రం సందేహం లేకుండా నీ మనస్సులో నా యొక్క ఆజ్ఞని పాటిస్తూ నువ్వు వెంటనే ఈ యొక్క తాటక అనే ఈ రాక్షసి స్త్రీని నువ్వు వధించాలి అనేసి ఇక్కడ చెప్పేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం నెక్స్ట్ అక్కడికే వెళ్ళబోతున్నాము, ఎదుర్కోవాల్సి వస్తుంది తాటకని. సో మరి తాటకను వధించిన వధిస్తాడు రాముడు, తర్వాత ఏం జరిగింది, తర్వాత ఇంకా ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా మనము నెక్స్ట్ వచ్చే క్లాస్లో, వచ్చే కక్షంలో చర్చించుకుందామంట. ఈరోజు మనం ఇక్కడే చర్చను ముగిద్దాం, శ్రీరామాయణ చర్చను. శ్రీ వాల్మీకి రామాయణంకి జయ్. మీ అందరికీ ధన్యవాదాలు. సమవేత గౌరవ భక్త వృంది కీ జయ్. శిల ప్రభుపాద కీ జయ్. నితాయ్ గౌర్ సితనాథ్ ప్రేమనందే. హరి హరి బోల్.